దైవం మానుష రూపేణ సద్గురు శ్రీ 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 దర్గాస్వామివారి చరిత్ర మొదటి భాగం సేకరణ పెసల సుబ్రహ్మయ్య. దేవుణ్ణి తెలుసుకునే మార్గం చెప్పమన్న భక్తులతో భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారంటారు, నీ ఆలనే వస్తే నీవేమి కనుక్కుంటావయ్యా. ఇది ఈనాడు కడప జిల్లా నీలకంఠరావుపేట వాస్తవ్యులు శ్రీ 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 దర్గాస్వామిగారి ఎడల అక్షరాలా నిజమైంది. వారు మానవ రూపంలో మన ముందున్న భగవంతుడే అని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. ఇది తెలియక కొందరు వీరిని ప్రశ్నలు చెప్పేవారుగా తెలిస్తే, మరికొందరు ధర్మప్రభువుగా తెలిస్తే, మరికొందరు మరొక విధంగా తలంచుచున్నారు. మరికొందరికి తమలోని బలహీనతలే శ్రీ స్వామివారిలో కనిపించి వారిని మానవాకారం ధరించిన భగవంతుడిగా గుర్తించలేకున్నారు. వివిధ భక్తులకు వారితో గల అనుభవాలు చాలా స్వల్పంగా వివరించాను. ఈ అనుభవాల దృష్ట్యా వారు భగవంతుని ప్రతిరూపమేనని రూఢి అవుతుంది. వారెంతటి మహనీయుడో తెలియనిదే హృదయపూర్వకమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించలేము. అందరు నమస్కరిస్తున్నారు కనుక మనము నమస్కరిస్తాము. వారెంతటి గొప్ప మహనీయులో తెలియచేసి వారి ఎడ్ల మన హృదయాలలో తగు విధమైన భక్తిశ్రద్ధలు ఏర్పడినట్లు చేయడమే ఈ చిన్న పుస్తకం ఆశయం. భగవంతునికి మూడు లక్షణాలు చెప్పారు. ఒకటి సర్వవ్యాపకుడు, అందుగల డిందులేడని సందేహము వలదొన్నట్లు విశ్వమందంతటనూ ఉన్నవాడు. రెండు సర్వజ్ఞుడు, సర్వ విషయములు తెలిసినవాడు, సృష్టిలోని ప్రతిదానిని గురించి భూత భవిష్యత్ వర్తమానములన్నీ తెలిసినవాడు. మూడు సర్వసమర్థుడు, ఏమైనా చేయగల సామర్థ్యము కలవాడు. శ్రీ 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 దర్గాస్వామివారు భక్తులకు అనుగ్రహించిన అనుభవాలలో పై మూడు లక్షణాలు వారికున్నట్లు తెలుస్తుంది. కనుకనే వారిని మానవాకారం ధరించిన భగవంతుడని చెప్పగలుగుచున్నాను. పూర్వాశ్రమంలో వీరి పేరు జేవి సుబ్బారాయుడు గారు. శ్రీ దర్గాస్వామివారు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లి అనే గ్రామంలో గంగిశెట్టి పెద చలమయ్య సుబ్బమ్మ అనే పుణ్యదంపతులకు 6/7/1931 అధిక ఆషాఢ బహుళ షష్ఠి సోమవారము రాత్రి 9 గంటలకు జన్మించారు. నీలకంఠరావుపేట వాస్తవ్యులైన అమ్మయ్య గారిని వివాహమాడారు. రుణానుబంధం వల్ల వివాహం జరిగింది, కానీ సామాన్య మానవుల వలె శారీరక సంబంధం లేదు. కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ దైవస్వరూపులైనారు. శ్రీరామకృష్ణ పరమహంస శారదాదేవి గారి బ్రహ్మచర్య వ్రతాన్ని గుర్చి తెలియని వారుండరు. ఈ మహనీయుల తర్వాత నేటికి మరలా శ్రీ 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 దర్గాస్వామివారు అమ్మయ్య గారులను చూస్తున్నాము. ఈ కలియుగంలో వివాహమై కూడా బ్రహ్మచర్య వ్రతమాచరించడం వీరికే చెల్లినది. ఈ మహనీయుడు దర్గాల దగ్గరకు విచ్చేయడం గురించి, బ్రహ్మచర్య వ్రతం ఆచరించడం గురించి రకరకాల వార్తలు తెలుస్తున్నాయి. శ్రీ స్వామివారికి వివాహం కాకముందు నుంచి అమేషా స్వప్నంలో ఇద్దరు మహనీయులు కనిపించి మాకు దీపం పెట్టు, నిన్ను పోషిస్తాము అని చెప్పేవారు. వివాహమయ్యాక శ్రీ అమ్మయ్య గారికి శ్రీ స్వామివారికి ఇద్దరికీ అలాగే కనిపించి చెప్పసాగారు. ఒకరోజు పట్టపగలే ఆ దివ్య వ్యక్తులు మార్గం చూపగా ఈ దంపతులు దర్గాల దగ్గరకొచ్చారు. అక్కడొక వ్యక్తి దర్శనమిచ్చి, నీవు రెండు ఎండు కొమ్మలు నాటు, ఎక్కడ కొమ్మలు చిగురిస్తే అక్కడ స్థిరం చేసుకోమని ఆదేశించారు. అలాగే చేసి సమాధులను సేవిస్తుంటే హిందువులు వచ్చి ముస్లిం సమాధులను సేవించడం అక్కడి ముస్లింలకు గిట్టలేదు. అందుచేత ఆ ముస్లింలు రాత్రి సమయంలో వచ్చి శ్రీ స్వామివారిని మంచంతో సహా ఎత్తుకుపోయారు. శ్రీ స్వామివారి నవ్వుకుంటూ సమాధుల్లో ఉండేవారిని వారికి ఏది ఇష్టమైతే అదే జరుగుతుందని తలిచారు. పాములు తమపైన పడ్డట్లు ఆ ముస్లింలకు దర్శనమివ్వడంతో తిరిగి మంచంతో సహా శ్రీ స్వామివారిని తెచ్చి సమాధుల చెంత చేర్చారు. సమాధుల దగ్గరకొచ్చాక అక్కడి అడవిలో కూర్చుని దంపతులిద్దరూ ఘోరంగా తపస్సు చేసేవారు. వీరి గురువుగారు అరబ్బీ మంత్రాలు వ్రాసిన కాగితాలిచ్చారట. ఒకరోజు ఆ కాగితాలు ఏ రంగారావు గారికి చూపారు. ఇక్కడ దర్గాల సమీపాన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి రెండు పాములు బయటకొచ్చి దర్గాలకు ప్రదక్షిణలు చేసి తిరిగి ఆ చెట్లోకి పోయేవి. ఒకరోజు కొందరు గ్రామస్తులు ఆ చెట్టును కొట్టాలని గొడ్డళ్ళు తీసుకువచ్చారు. ఆ రెండు పాములు వారిపైన పడడంతో వాళ్లు గొడ్డలు అక్కడ పారేసి దూరంగా వణుకుతూ ఆయాసపడుతూ నిల్చున్నారు. వాళ్ల బాధ చూచి శ్రీ స్వామివారే అక్కడకు వాళ్లకు తిరిగి ఆ గొడ్డలను తీసుకుని పోయి ఇస్తే నమస్కరించి వెళ్లిపోయారు. మరికొందరి వివరణ. శ్రీ సాయినాథుడే వీరిని ఈ ముస్లిం దర్గాల దగ్గరకు తీసుకువచ్చారని, శ్రీ దర్గా స్వామి వారు చేతిలో సాంబ్రాణి కడ్డీలతో అక్కడికి వచ్చారని, వారి దగ్గర అగ్గిపుల్ల లేదు, నేనిక్కడ ఉండాలనేదే నీ ఇష్టమైతే ఈ సాంబ్రాణి కడ్డీలు వెలిగించే మార్గం చూపమని మానసికంగా ప్రార్థించారట. వెంటనే అక్కడ ఒక అగ్గిపుల్ల, చిన్న అగ్గి చెక్కు దొరికాయట. వాటితో వెలిగించి నాటి నుంచి అక్కడ సేవ చేస్తూ ఉన్నారట. శ్రీ సూర్యప్రకాశరావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, కావలి ఇలా వ్రాస్తున్నారు. పూజ్య గురుదేవులు, దర్బార్ పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు దర్గాస్వామివారి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామములు. మేము తరచూ దర్గాకు పోయి శ్రీ స్వామివారి దంపతుల ఆశీస్సులను కొని వచ్చేవారము. ఎప్పుడు ఏది ఇచ్చినా స్వీకరించని శ్రీ స్వామివారు, మీరు తింటే నేను తిన్నట్లే, మీరు తిన్నవన్నీ నా పొట్టలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అందరికీ పంచి మీరు తినండి అనేవారు. అంతేకాక మేము క్యారియర్ మూత తీయకముందే అవి ఏమిటో చెప్పేవారు. వారి సర్వజ్ఞత్వం అలా వెల్లడయ్యేది. 1996 ఆగస్టులో నాకు మలేరియా వ్యాధి వచ్చింది. 21 రోజులకు కూడా తిరుగుముఖం పట్టలేదు. భయంకరమైన మందులతో చాలా బాధగా ఉండేది. రోసోచిన్ మాత్రలు వేసుకున్నప్పుడు కడుపులో అగ్గిగోళాలు తిరిగినంత మంటగా ఉంది. 26వ తేదీ సాయంకాలం ఆ బాధ భరించలేక మానసికంగా శ్రీ స్వామివారితో ఇలా చెప్పుకున్నాను, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా మేము తింటున్న సమస్తం మీలోకే చేరుతున్నట్లు చెప్పారు కదా, ఇప్పుడు నేను మింగుతున్న రోసోచిన్ మాత్రలు కూడా మీ పొట్టలోకి చేరుతున్నాయా, చేరితే వాటి ప్రభావం మీ మీద చూపడం లేదా, మా పూర్వజన్మ ప్రారంభం కొద్దీ మేము అనుభవిస్తున్న ఈ బాధను మీరు కూడా అనుభవించకపోతే తగ్గించవచ్చు కదా అని అనుకుని కండ్లు మూసుకున్నాను. 10 నిమిషాల్లో ఒళ్లంతా చెమటలు పోసి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అది మొదలు ఇక జ్వరం రాలేదు. ఒక వారం తరువాత కావలికి శ్రీ స్వామివారిని ఆహ్వానించేందుకు మిత్రులతో కలిసి నీలకంఠరావుపేటకు వెళ్లాను. నాకు జ్వరం వచ్చిన విషయం శ్రీ స్వామివారికి చెప్పబోతే ఆపి కృష్ణారెడ్డి గారిని పిలిచి పోయిన వారం జరిగిన సంగతి చెప్పమన్నారు. కృష్ణారెడ్డి ఇలా చెప్పారు, పోయిన వారం శ్రీ స్వామివారికి అమ్మయ్య గారికి బాగా జ్వరం వచ్చింది, చాలా బాధపడ్డారు. మాత్రలు వేసుకోమంటే ఉండరా, ఇప్పటికే కడుపు నిండా మాత్రలు వేసి ఉన్నారు అని చెప్పి మందు తీసుకోలేదు. ఆ రాత్రికి జ్వరం తగ్గిపోయింది. మరుసటి రోజుకు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు. చిత్రమేమంటే నాకు జ్వరం తగ్గిన సమయంలోనే శ్రీ స్వామివారు అమ్మయ్య గారు జ్వరాన పడ్డారు. నేను బాధతో వారిని స్మరించిన క్షణంలోనే వారు జ్వరాన్ని తమ శరీరం మీదకు తీసుకుని నాకు బాధ తీర్చారు. ఎంతో దూరంలో ఉన్న నా ప్రార్థనను విన్నారంటే వారు సర్వవ్యాపకులై ఉండాలి. నా జబ్బును తన శరీరంపైకి తీసుకున్నారంటే సర్వసమర్థులని అర్థం. కనుక దైవమే మానవాకారంలో మన ముందు నిలిచిన రూపమే శ్రీ దర్గా స్వామి వారు. నాకు గల ఇతర అనుభవాలెన్నో ఈ విషయం రుజువు చేస్తున్నాయి. వారిని తగు విధంగా సేవించి వారి యందు విశ్వాసం కలిగి నడుచుకునేటట్లు చేయమని శ్రీ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. నా మిత్రుడు హైదరాబాద్ నుంచి ఇలా వ్రాస్తున్నారు, నేను శ్రీ దర్గా స్వామి వారి దర్శనార్థం వెళ్లాను. నా భార్య ఆరోగ్య విషయం అడగాలని తలచాను. నేను వారికి నమస్కారం చేయగానే తన ఎడమ చేత్తో కుడి చేతి జబ్బ మీద కొట్టుకుంటున్నారు. నేను నా భార్య ఆరోగ్యం విషయం వారికి చెప్పనేలేదు. నేను మాట్లాడకముందే వారన్నారు, నేను నీ భార్యకు నొప్పి ఉండే చోట కొడుతున్నాను, తగ్గిపోతుందిలే అన్నారు. నిజంగా నా భార్యకు అక్కడే నొప్పి, అది అడగాలనే వచ్చాను. నేను ఏమీ చెప్పకుండానే వారే అలా పలికారు. అంతకాలంలో ఆమె నొప్పి నుంచి విముక్తి పొందింది. వారు సర్వజ్ఞులని, సర్వసమర్థులని, సర్వవ్యాపకులని నిస్సందేహంగా చెప్పుచున్నాను. వారిని తగు విధంగా సేవించే భాగ్యం ప్రసాదించమని ఆ సద్గురుమూర్తిని ప్రార్థిస్తున్నాను. శ్రీమతి డి శారద గారు, దమ్మపేట ఖమ్మం జిల్లా వారికి, నిత్యం రాత్రి 9:30 గంటలకు టీవీ చూసే అలవాటు. ఆ దురలవాటు పోగొట్టమని శ్రీ సాయినాథునికి అనేకసార్లు చెప్పుకున్నది, కానీ ఆ అలవాటు పోలేదు. ఈమె శ్రీ దర్గా స్వామివారిని దర్శించినప్పుడు కూడా తన దురలవాటు గురించి చెప్పడం కానీ మనసులో ప్రార్థించడం కానీ చేయలేదు. దమ్మపేటలో ఉన్న ఈమెకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో దమ్మపేట భక్తులు శ్రీ దర్గా స్వామి దగ్గరకు పోతుంటే ఈమె తన నమస్కారాలు శ్రీ స్వామివారికి తెలపమని చెప్పింది. వాళ్ళు శ్రీ స్వామివారికి అలాగే చెప్పారు. వెంటనే శ్రీ స్వామివారు ఈమెకు 9:30 గంటల నుంచి ఉండే దుస్సాంగత్యం తొలగించుకోమని చెప్పు అని అన్నారట. ఆ మాట శ్రీ స్వామి వారే నాకు చెప్పినట్లుగా ఉంది అంటుంది ఈమె. కానీ తన దురలవాటు మానలేకపోయింది. మరలా కొన్నాళ్లకు శ్రీస్వామివారు ఆమె స్వప్నంలో కనిపించి, నీవు వ్యామోహం తొలగించుకోలేకున్నావు, ట్రాక్ దిగిపోతావు జాగ్రత్త అని కండ్లర్రా చేసి బెదిరిస్తున్నారట. ఈమె భయపడి గజగజ వణిగిపోతుంది. స్వప్నం అంతమైంది. తెల్లవారి నుంచి టీవీ చూడడం తనకు తెలియకుండానే పోయి పారాయణ చక్కగా జరుగుతుందట. ఈ కరుణామయనకు మన అంతరంగాలు తెరిచిన పుటల వలె ఉంటాయి కాబోలు. మన ప్రార్థన లేకుండానే మన దురభ్యాసాలను తొలగించడం ఎంత చిత్రమో చూడండి. ఇట్టి మహనీయుడు మన మధ్య నిలచిన మన ఇట్టి మహనీయుని మన మధ్య నిలిపిన ఆ దైవానికి ప్రణామములు. కడప జిల్లా గాలివీడు గ్రామ వాస్తవ్యులు చిరుదల విశాల ఇలా రాస్తుంది. ఈ మధ్య నాకు కడుపులో బాధ వచ్చింది. రాయచోటి ఆసుపత్రికి ఆసుపత్రికి పోతే వాళ్ళు స్కానింగ్ చేసి కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ ఒకటే మార్గమని చెప్పి డబ్బు తెమ్మన్నారు. ఆపరేషన్ అంటే ఆర్థికంగానూ శారీరకంగానూ భయపడి నేను శ్రీధర్గా స్వామివారిని ఆశ్రయించాను. ఆ మహనీయుడు చూసి, నీకు గడ్డలేదు, ఏమీ లేదు, 25 రోజులు ఇక్కడుండు, బాగుంటుందని చెప్పారు. ఇక్కడ నేను గత 3 నెలలుగా ఉన్నాను. ప్రస్తుతం నాకు కడుపులో బాధ నొప్పి ఏమీ లేదు. నేను ఏ మందులు వాడలేదు. శ్రీ దర్గా స్వామివారి కృప వల్ల హాయిగా ఉన్నాను. శ్రీ స్వామివారి ఆజ్ఞ ఇస్తే వెళ్తాము. 1 సంవత్సరం క్రిందట నా భర్త రమణయ్య గారికి పిచ్చి వచ్చింది. బెంగుళూరులో మందులు వాడాము, తగ్గినట్లే ఉండి మరలా వచ్చింది. ఇక భరించలేక శ్రీ స్వామివారి పాదాలను ఆశ్రయించాము. ప్రస్తుతం ఏ మందులు వైద్యాలు లేకుండానే ఆరోగ్యంగా ఉన్నాడు. శ్రీ స్వామివారి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇంటికి పోతాము. ఇట్లు శ్రీ విశాల శ్రీ రమణయ్య. శ్రీ దారా నాగేశ్వరరావు గారు, ఖమ్మం జిల్లా దమ్మపేట. 1994 శ్రీ 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 దర్గా స్వామివారి దర్శనార్థం వెళ్లినప్పుడు శ్రీ స్వామివారి వారిని శ్రీ గురుచరిత్రను ఎక్కడో ఒకచోట తెరవమన్నారు. వారు తెరిచిన చోట 10వ అధ్యాయంలో వల్లభేసుని దొంగలు చంపబోతే శ్రీ శ్రీపాదాల వారు రక్షించినట్లు సన్నివేశం వచ్చింది. దీన్ని నిత్యం శ్రద్ధగా పారాయణ చేస్తుండమని చెప్పారు. నాగేశ్వరరావు గారు అలాగే చేస్తూ వచ్చారు. 1996 వీరు శ్రీపాదస్వామివారి దర్శనార్థం కురూపురం పోతూ కృష్ణానదిని బుట్ట పడవలో దాటవలసి వచ్చింది. బుట్ట నది మధ్యలోకి వెళ్లేసరికి బుట్టకు రంధ్రం పడి నీళ్లు బుట్టలోకొచ్చేస్తున్నాయి. బుట్ట నడిపేవాడు బుట్ట మునిగిపోతుంది, అందరూ నదిలో దూకేయండి, ఈత వచ్చిన వాళ్లు ఒడ్డుకు చేరుతారు అని అరుస్తూ నీటిలోకి దూకేశాడు. అతనితోటి మిగిలిన అందరూ దూకేశారు. కానీ ఒక ఆడమనిషి, 15 సంవత్సరముల వయసు గల ఆమె కుమార్తె నాగేశ్వరరావు గారు ఈత రానందున బుట్టలో ఉండిపోయారు. నిమిషంలో బుట్ట ప్రక్కకు ఉరిగిపోయి నాగేశ్వరరావు గారు నీటిలో ఉన్నారు. ప్రాణభీతి చేతను రక్షించమని శ్రీపాదస్వామివారిని ప్రార్థిస్తూ బిగ్గరగా అరుస్తున్నాడు. బుట్టవాడు అందులో ఉన్న ఆమెను రెట్ట పట్టుకుని ఒడ్డుకు తీసుకుపోతున్నాడు. ఈలోగా నదిలో తేలుతూ ఉన్న బొగ్గుల మూట దొరికినందున దాన్ని పట్టుకున్నారు. ఆ మూట ఒక బండకు తగిలి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆగింది. అది అలా ఆగకుంటే వారు ప్రవాహంలో కొట్టుకుపోయేవారే. బుట్టవాడు వచ్చి వారిని ఒడ్డుకు లాక్కుపోయారు. ఈ ప్రమాదంలో 15 సంవత్సరముల అమ్మాయి చనిపోయింది. శ్రీ దర్గా స్వామివారు 2 సంవత్సరాలకు ముందే శ్రీపాదుల వారి దగ్గర ఈ ప్రమాదం జరుగుతుందని తెలిసే వల్లభేసన్ వృత్తాంతం నిత్యం పారాయణ చేయమన్నారు. మానవాకారం ధరించిన దైవమే శ్రీ దర్గా స్వామివారన్న దృఢ నమ్మకము. డి జయచంద్రారెడ్డి గారు నెల్లూరు ఇలా వ్రాస్తున్నారు. 1993 కెవి రంగారావు గారు మా దంపతులను వెంటనే శ్రీ దర్గా స్వామివారి దర్శనం చేసుకోమని ఫోన్ చేశారు. ఆ సమయంలో రొయ్యల పరిశ్రమలో లక్షలు నష్టపోయి అప్పులతో దిక్కుతోచుకున్నాను. నా భార్య ప్రోద్బలంతో శ్రీ దర్గా స్వామివారి దర్శనార్థం నీలకంఠరావుపేట వెళ్లాము. మా ఆవిడ శ్రీ స్వామివారికి దగ్గరలో కూర్చొనుంది, నేను దూరంగా ఉన్నాను. శ్రీ స్వామివారి నా వైపు చూచి, ఒరే నాయన, నీ గురువు ఇక్కడ కూడా ఉన్నారులేరా, నీ బాధ ఏమిటో చెప్పుకోరా అన్నారు. నేను వారికి పాదాభివందనం చేసి నా కష్టం చెప్పుకున్నాను. నీవు మరలా అదే పరిశ్రమలో దిగు, బయటపడగలవు అన్నారు. నా దగ్గర చిల్లిగా లేదు, 2 లక్షలు పెట్టుబడి ఎక్కడ తేగలను అంటే అదంతా నాకు తెలియదు, ఈసారి నీ సమస్య తీరుతుంది అంటూ నవ్వుతూ, అలా తీరితే నాకేమిస్తావు అన్నారు. ఈయన ప్రతిఫలం ఆశించేవాడుగా ఉన్నాడే, సమస్య తీరితే ఏదో ఒకటి ఇస్తాంలే అనుకుని వచ్చేశాము. నేను తిరిగి రొయ్యల పరిశ్రమలో దిగాను. ఆ తర్వాత 3 నెలల్లోనే నా అప్పులన్నీ తీరి బయటపడ్డాను. నేను 1116 16 శ్రీ స్వామివారికి పంపితే అక్కడ జరుగుతున్న అన్నసంతర్పణకి ఇమ్మన్నారు. ఆ మహనీయుని దర్శనంతో ఒక్క మాటలో నా బాధాకరమైన పరిస్థితి నుంచి బయటపడేసిన దైవస్వరూపులు వారు. మా కుమార్తెకు 2 సంవత్సరముల నుంచి పెండ్లి సంబంధాలు చూస్తూ వారి దగ్గరకు తీసుకుపోయాము. మీ నాయన నిన్ను అమెరికా పంపాలంటున్నాడు, పోతావా? పోతావులే అన్నారు శ్రీ స్వామివారు. ఈమె జాతకం చూచి ఈమెది పుష్యమి నక్షత్రం, పునర్వస నక్షత్రం ఉండే పిల్లవాడు కావాలి, కుదురుతుందిలే అన్నారు శ్రీ స్వామివారు. ఒకరోజున ఫోన్ చేసి, ఇప్పుడు వచ్చిన సంబంధం నక్షత్రాలు కలిశాయి, మంచిదే, కానీ మీరనుకున్న దానికంటే 1-2 లక్షలు ఎక్కువ అడుగుతారు, ఈ సంబంధం పోనీయవద్దని చెప్పారు. 29/9/2000 నిశ్చితార్థం, రాత్రి నిశ్చితార్థం, 11/10/2000 వివాహం, 31/10/2000 దంపతులు అమెరికా పోవడం, అక్కడే అబ్బాయి ఉద్యోగం చేయడం జరుగుతుంది. వారి మాట వేదవాక్కు. శ్రీమతి డి శారద గారు దమ్మపేట తాను కన్నులారా చూసిన విషయం ఇలా వివరిస్తున్నారు. నేను మా మిత్రులతో కలిసి శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళినప్పుడు అక్కడ కోతులతో ఆడుకునే 10 సంవత్సరాల బిడ్డను గూర్చి అక్కడున్నవారు ఒకరు ఇలా చెప్పారు. ఈ పిల్లవాడు బొత్తిగా నడవలేని స్థితిలో ఇతని తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకువచ్చారు. మోకాళ్ల క్రింద నుంచి ఏదో వ్యాధి వలన కాళ్లు చచ్చుగా మారాయి. ఎందరో డాక్టర్లు వైద్యుల ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. శ్రీ స్వామివారు ఆ బిడ్డను నిల్చోమన్నారు, కానీ ఆ బిడ్డ నిలబడలేకుంటే తల్లిదండ్రులే నిలబెట్టారు. శ్రీ స్వామివారు తన దండముతో 2 కాళ్ల మీద కొట్టి ఆ దండముతో ఆ కాళ్ల క్రింద వరకు తాకించారు. ఆ పిల్లవాణ్ణి ప్రదక్షిణ చేయమంటే చేయలేకున్నాడు. తల్లిదండ్రులే బలవంతంగా దర్గాల చుట్టూ ప్రదక్షిణ చేయించి శ్రీ స్వామివారి దగ్గర నిలబెట్టారు. ఇదే విధంగా మరి 2 సార్లు చేయగానే తల్లిదండ్రుల సహాయం లేకుండానే ఆ పిల్లవాడు ప్రదక్షిణలు చేయడం చూచి అందరూ ఆశ్చర్యచకితులై స్వామివారికి జయజేలు పలికారు. శ్రీ స్వామివారు ఆ బిడ్డను 40 రోజులు అక్కడే ఉంచమన్నారు. అలానే ఉన్నాడు. ఈ విషయాన్ని ఆ బాబును అడిగితే నేను స్వామివారి దగ్గరకు వచ్చాకనే నడుస్తున్నాను అని చెప్పాడు. ఆ తల్లిదండ్రులు శ్రీ స్వామివారి ఎడల ఎంత భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారో కదా. ఈ లీల చదివిన మనందరికీ శ్రీ స్వామివారి ఎడల అలాంటి భక్తి శ్రద్ధలు కలగాలని శ్రీ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. కావలి వాస్తవ్యులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ ఏ రంగారావు గారిలా వ్రాస్తున్నారు. నాకు చాలా కాలంగా శ్రీ దర్గా స్వామివారితో పరిచయం ఉంది. వారు మా దంపతులను ఎంతో ప్రేమగా చూచుకుంటారు. మేము కావలి నుంచి బయలుదేరగానే రంగడొస్తున్నాడు అని అమ్మయ్య గారితో చెప్తారు. ఒకరోజు నేను శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నాను. ఒరే రంగా, మీ ఇంటి దొడ్డి తలుపు గడియ వేయకుండానే పడుకున్నారు, అక్కడుండే సైకిల్ ఎవరైనా తీసుకుపోయినా పోతారు కదా అన్నారు. తెల్లవారి ఇంటికి వెళ్ళాక విచారిస్తే అది అక్షరాల నిజమని తెలిసింది. ఒకరోజు నేను చేసిన చిన్న తప్పుకు గట్టిగా బుద్ధి చెప్పారు. శ్రీ స్వామివారు కావలి వచ్చి ఉన్నారు. నేను స్వామి సన్నిధిలో ఉండగా నా స్నేహితులు వచ్చారని మనిషి వచ్చాడు. ఆ వచ్చింది ఎవరైంది నాకు తెలుసు. ఎంతసేపు నేను ఇంట్లో ఉండాలో తెలుసు. వాళ్లను రైలు ఎక్కించి గాని నేను శ్రీ స్వామివారి సన్నిధికి రానని కూడా తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా శ్రీ స్వామివారికి నిజం చెప్పకుండా ఇంటిదాకా వెళ్ళి వస్తాను స్వామి అని చెప్పి వెళ్ళాను. ఆ మిత్రులను రైలు ఎక్కించి వచ్చేసరికి శ్రీ స్వామివారి కారులో నీలకంఠరావుపేట వెళ్ళిపోతున్నారు. శ్రీ స్వామివారికి నమస్కారాలు చెప్పాలని మరొకరి కారులో వెంబడించాను. 5-10 నిమిషాల్లో శ్రీ స్వామివారి కారును క్రాస్ చేయగలుగుతానని తలచాను. అలాంటిది 1 గంట తర్వాత కలుసుకున్నాను. నమస్కరించి వచ్చేయాలనుకున్నాను, కానీ నన్ను తన కారు ఎక్కమని నేను వచ్చిన కారును వెనకకు పంపారు. కారులో తన పక్కన కూర్చోబెట్టుకుని 1 గంట సేపు సద్గురువును ఎలా సేవించాలో బోధించారు. ఇంత ఆ మాటల సారాంశం ఒక్కటే, గురువుగారితో లోపలొకటి బయటొకటిగా మాట్లాడరాదు, అది చాలా దోషం అని బోధించారు. ఇది నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తమని గ్రహించాను. మరొక రోజున నేను శ్రీ స్వామివారి సన్నిధిలో జపం చేస్తున్నాను. లెక్క కొరకు జపమాల చేతిలో ఉంది. జపం చేయడం అయ్యాక శ్రీ స్వామివారు నన్ను పిలిచి ఎంత జపం చేశావని అడిగారు. జపమాల సహాయంతో చేశాను గనక ఇంత సంఖ్య అని చెప్పాను. వెంటనే శ్రీ స్వామివారు అది జపమే కాదు, జపానికి ఎప్పుడూ లెక్క ఉండకూడదు అన్నారు. అలాగే ప్రదక్షిణలు చేసేవారు కూడా లెక్క పెట్టి చేయడం తప్పని చెప్పారు. ఒకరోజు నా భార్య స్కూల్లో పడిపోయింది. టీచర్స్ అంతా ఆమెను వైద్యశాలకు తీసుకుపోయారు. ఆ డాక్టరు ఇంజెక్షన్లు వాడి ఆమెకు గుండె జబ్బు ప్రమాద పరిస్థితి అన్నారు. నెల్లూరు తీసుకుపోయాము. వాళ్లు అన్ని పరీక్షలు చేసి ప్రమాద పరిస్థితి హైదరాబాద్ వెళ్లమన్నారు. ఇక తప్పదని శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్లాము. ఆమెకు ఏమీ లేదు, బాగుంది, గులగమూడు వెళ్లి మూడు నిద్రలు చేయమన్నారు శ్రీ స్వామివారు. అలా చేస్తే అంత ప్రమాద స్థితిలో ఏమైందో గాని ఆమె ఏ వైద్యం లేకుండా ఆరోగ్యంగా ఉంది. వారు భగవంతుడు కానిదే అలా చేయలేరు. నేను కుటుంబ సమేతంగా తుంగభద్ర పుష్కరాలకు మంత్రాలయం వెళ్లాను. యాత్రికుల రద్దీ వలన అక్కడ రూమే దొరకలేదు. చూసిన వరకు చాలని ఇంటికి రాబోతున్నాము. ఎవరో ఒక చిన్నపిల్లవాడు వచ్చి ఎవరో నన్ను పిలుస్తున్నారని తీసుకువెళ్లాడు. ఆ పెద్ద మనిషి నీకు రూమ్ కావాలా అని అడిగి గెస్ట్ హౌస్ ఇమ్మని చీటీ పంపారు. ఆ గెస్ట్ హౌస్ చూచి బాడుగ చాలా ఎక్కువగా ఉంటుందని, బాడుగ ఎంత అని అడిగితే ఫ్రీగా ఇమ్మని చీటీ వ్రాసారండి అని చెప్పారు. నాకు మతిపోయింది. తిరిగి ఇంటికి పోదామనుకునే సమయంలో గెస్ట్ హౌస్ ఫ్రీగా ఇమ్మనడమేమిటి, ఫ్రీగా ఇప్పించేటట్లు ఎవరు చేసి ఉంటారు? దీనికంతా మూల కారణం శ్రీ స్వామివారేనని తెలుసుకున్నాను. స్వామివారికి నా మీద ఎంత దయ, ఏమి చేసి వారి రుణం తీర్చగలను? ఇదే విధంగా మా పెద్దబ్బాయి రామకృష్ణకు ఇంజనీరింగ్ సీటు వచ్చింది. కానీ ఫ్రీ సీటు కాకుండా డొనేషన్ కట్టాలన్నారు. నాకంత శక్తి లేదు. అకోలాలో రహమన్ అనేవారు కలిసి, మీరు పూసద్ వెళ్ళి నా పేరు చెప్పండి, ఫ్రీ సీటు ఇస్తారని చెప్పారు. చివరగా ఆశగా వెళ్ళాము. వారి పేరు చెప్పగా ఫ్రీ సీట్ ఇచ్చారు. ఈ రహమాన్ ఎవరు? నన్నెట్లు కలిశారు? నాకెందుకు ఫ్రీ సీట్ ఇప్పించారు? ఈ నాటకానికి అంతటికీ మూల పురుషుడు శ్రీ స్వామివారేని గట్టిగా నమ్మాను. ఆ కృతజ్ఞతతో నమస్కరించాను. ఖమ్మం జిల్లా తమ్మపేట గ్రామ వాస్తవ్యులు పశుమర్తి సీను అనేవారికి ఎన్ని సంబంధాలు చూచినా వివాహం కాలేదు. మిత్రుల సలహా మీద అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణం చేస్తున్నాడు. కొండ చుట్టూ తిరిగితే పెండ్లవుతుందా అని పదే పదే అనుకుంటూ ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత వారు శ్రీ దర్గా స్వామివారి దగ్గరికి వచ్చారు. ఆ యువకుడు చెప్పకముందే శ్రీ స్వామివారు, ఏమయ్యా కొండ చుట్టూ తిరిగితే పెండ్లవుతుందా అని అనుకుంటూ ప్రదక్షిణ చేస్తావేమిటి? నీవు శ్రీరామచంద్రునికి వివాహం చేయించు, నీకు పెండ్లి అవుతుంది అని చెప్పారు. శ్రీను శ్రీరామచంద్రునికి వివాహం చేయించగానే అతని వివాహం కూడా చక్కగా జరిగిపోయింది. ఎక్కడో అరుణాచలంలో అతని మనసులో మెదిలిన సంశయాన్ని శ్రీ స్వామివారు నీలకంఠరావుపేటలో చెప్పడం ఎంత చిత్రమో చూడండి. శ్రీను విషయమే కాక మన ఆలోచనలు మాటలు సర్వం శ్రీ స్వామివారికి తెలుస్తుంటాయనడానికి ఒక మంచి నిదర్శనం దర్బార్ సాయి భవన శంకుస్థాపనకు గులగమూడికి శ్రీ స్వామివారు వచ్చారు. శంకుస్థాపన జరిగే చోట శ్రీ స్వామివారు అక్కడికి వచ్చిన భక్తులందరినీ భక్తితో తోచింది సమర్పించమని అడుగుచున్నారు. కొంతమందినైతే 5,000 ఇస్తామని చెప్పు శ్రీ వెంకయ్య తాత గారు నీ జబ్బు నయం చేస్తారని, మరికొందరిని 10,000 ఇమ్మని అడుగుతున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి చెబుతాము స్వామి అంటే ఇంటికి వెళ్ళాక ఇవ్వడం, ఇక్కడ చెప్పడం ఇక్కడే అని నవ్వుతున్నారు. 1,000 ఇచ్చిన వారు కూడా దూరంగానే ఉన్నారు. ఒక పేదరాలు అంతమందిలో 1 రూపాయి సమర్పించింది. ఆ తల్లి 2 చేతులు శ్రీ స్వామివారు పట్టుకుని ఈ తల్లి భక్తితో 1 రూపాయి సమర్పించింది, అదే నాకు 10,000 మెచ్చుకున్నారు. చూచే ప్రేక్షకుల్లో కొందరు, ఇదెక్కడి స్వామిరా బాబు, ఇంత గొప్ప డబ్బు పిచ్చి ఉండేవారిని తీసుకువచ్చారు అని అనుకుంటున్నారు. శ్రీ స్వామివారు అన్నాలహాలకు నడిచిపోతున్నారు. ఒక భక్తుడు మధ్యద్రోవలో శ్రీ స్వామివారి పాదాలు పట్టుకుని వదల్లేదు. కారణం చెప్పమని శ్రీ స్వామివారు ఎంతో అనునయంగా అడిగినా చెప్పలేదు. తనివి తీరాక ఆ భక్తుడు లేచి తాను ఒక మందిరం కట్టిస్తున్నానని, వారి చేత్తో ఏమైనా ఇవ్వమని అర్థించాడు. శంకుస్థాపన దగ్గర వచ్చిన డబ్బంతా రిసీవర్ గారికి ఇచ్చేశారు. ఇక వారి దగ్గర డబ్బు లేదు. రిసీవర్ గారిని పిలిచి, ఇంటికి వెళ్ళాక నీకు పంపుతాను, నాకు 5,000 అప్పుగా ఇవ్వు అని అడిగి తీసుకుని ఆ భక్తునికిచ్చారు. అంతేగాక నీ అడ్రస్ ఇచ్చిపో, మరికొంత డీడీ తీసి పంపుతాను అని చెప్పారు. శంకుస్థాపన దగ్గర అందరినీ డబ్బులిమ్మని అడుగుతుంటే ఈయనకు డబ్బు పిచ్చి అనుకున్నవాళ్లు ఇప్పుడు ఈ సన్నివేశం చూచారో లేదో మరి. వారు గులగమూడికి వచ్చి సంపాదించింది 5,000 రూపాయల అప్పు. కొంతమంది సాధువులు మేము డబ్బు తాకము అని చెబుతూ భక్తులు తమకిచ్చే డబ్బు మరొకరి దగ్గర ఉంచుతారు. డబ్బు మనసుతో తాకకూడదు, చేతులతో తాకితే ఏమీ కాదు. శ్రీ స్వామివారు ఎన్ని లక్షలు ఎలా దానం చేస్తారో, ఎన్ని వివాహాలు చేయిస్తారో, ఎందరు విద్యార్థులను చదివిస్తారో లెక్క ఉండదు. ఎప్పుడు వీరి దగ్గర డబ్బు ఉండదు. ఈ విషయంలో వీరు షిర్డీ సాయిని పోలి ఉంటారు. ఇంతటి మహనీయమూర్తి మనకు మానవ రూపంలో లభించారు. వారికి మనం సమర్పించే కానుకల కంటే మనం నిత్య జీవితంలో ఆచరించే సత్యం ధర్మమే గొప్ప కానుకలని ఎరిగి వారు మన లోపల బయట నిరంతరం సాక్షిరూపంలో ఉన్నారనే గుర్తింపుతో వారిని సేవించి తరిద్దాం. జై సద్గురుదేవ. బస్సు మార్గము. కడప నుంచి రాయచోటి మార్గంలో నడిచే బస్సు ఎక్కి నీలకంఠరావుపేట దర్గాస్వామి దగ్గరకు అని చెప్పి దిగాలి.